ధర్మశాస్త్రము మరియు కృప.
We want to continue our study in trying to see the difference between the old covenant and the new covenant, between law and grace.
పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ధర్మశాస్త్రముకు కృపకు మధ్య ఉన్న తేడాను చూడటంలో మన ధ్యానాన్ని కొనసాగిద్దాము.
This is so important.
ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
Because if we don't know the difference, we will live at the low level that many Old Testament people lived in.
ఎందుకంటే మనకు తేడా తెలియకపోతే మనం అనేక మంది పాత నిబంధన ప్రజలు జీవించిన తక్కువ స్థాయిలో జీవిస్తాము.
God wants to lift us higher.
దేవుడు మనలను పైకి లేవనెత్తాలని అనుకుంటున్నాడు.
We want to look at a verse in Romans chapter 6 today.
ఈ రోజున మనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక వచనాన్ని చూద్దాము.
Which I think puts in a nutshell, in a very brief sentence, the essential difference between the old covenant and the new covenant.
ఇది పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యన ప్రధానమైన వ్యత్యాసాన్ని చాలా క్లుప్తంగా ఒక్క మాటలో చెప్తుందని నేను అనుకుంటున్నాను.
There we read in Romans 6 and verse 14, sin shall not be master over you, for you are not under law but under grace.
అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, కాబట్టి పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అని మనం చదువుతాము.
The word law there symbolizes the old covenant and God's agreement with Israel.
అక్కడ ధర్మశాస్త్రము అనే మాట పాత నిబంధనకు దేవుడు ఇజ్రాయేలుతో చేసిన ఒప్పందమునకు సాదృశ్యంగా ఉంది.
And the terms and conditions of that covenant are all included in that one word, law.
ఆ నిబంధనకు సంబంధించిన నియమాలు మరియు షరతులన్నీ ధర్మశాస్త్రము అనే ఆ ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి.
And grace, in one word, sums up God's new agreement through the Lord Jesus Christ and all the terms and conditions of that new agreement.
దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేసిన క్రొత్త ఒప్పందము, ఆ క్రొత్త ఒప్పందం యొక్క నియమాలు, షరతులు, కృప అనే ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి.
And here it says, you can be either under law or under grace.
మీరు ధర్మశాస్త్రములకు లోనై ఉండొచ్చు లేక కృపకు లోనై ఉండొచ్చు అని ఇక్కడ చెప్పబడింది.
And the proof is this: when you are not under law but under grace, sin cannot be master over you.
దానికి ఇదే రుజువు. మీరు ధర్మశాస్త్రమునకు కాక కృపకు లోనై ఉంటే పాపము మీ మీద ప్రభుత్వం చేయదు.
We could put it another way, that on the other hand, if you are not under grace but under law, then sin will have the mastery over you.
వేరే విధంగా చెప్పాలంటే, మీరు కృపకు కాక ధర్మశాస్త్రమునకు లోనై ఉంటే అప్పుడు పాపము మీ మీద ప్రభుత్వం చేస్తుంది.
సో అల్టిమేట్లీ ద వే వి డిస్కవర్ వెదర్ వి ఆర్ అండర్ ద లా ఆర్ అండర్ గ్రేస్,
కనుక చివరకు మనం కృపకు లోనై ఉన్నామో లేక ధర్మశాస్త్రమునకు లోనై ఉన్నామో తెలుసుకునే విధానము
ఇస్ నాట్ బై testing whether we are legalistic in relation to a lot of rules and regulations, but on the other hand, by a far more deeper test,
manamu aneka niyama nibandhanalaku kattabadi unnamo ledo ani parikshinchukovadam dwara kaadu gaani marinta lotaina pariksha dwara.
Does sin have the mastery over you?
Aa pariksha paapamu mee meeda pravuttam chestunda?
Or do you have the mastery over sin?
లేక మీరు పాపం మీద ప్రభుత్వం చేస్తున్నారా?
This is a very, very important question.
ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న.
Because a lot of people do not understand the difference between what Jesus has come to give and what Moses came to give under the old covenant.
ఎందుకంటే పాత నిబంధన క్రింద మోషే ఏమి ఇవ్వడానికి వచ్చాడో, ఇప్పుడు యేసు ప్రభు ఏమి ఇవ్వడానికి వచ్చాడో అని వాటి మధ్య తేడాను అనేక మంది ప్రజలు గ్రహించలేదు.
Now if I were to ask you a simple question, who is greater?
నేను మిమ్ములను ఒక సాధారణమైన ప్రశ్న అడుగుతాను. ఎవరు గొప్పవారు?
Moses or our Lord Jesus Christ?
మోషేనా లేక మన ప్రభు అయిన యేసు క్రీస్త?
That's clear.
దానికి సమాధానం చాలా తేటగా ఉంది.
Moses is a servant and the Lord Jesus is the master.
మోషే దాసుడు, యేసు ప్రభు యజమానుడు.
It's so clear that Jesus is far greater than Moses.
యేసు ప్రభు మోషే కంటే ఎంతో గొప్పవాడన్న విషయం చాలా స్పష్టమైన విషయం.
Now let me tell you, since you understand that clearly, that the covenant or agreement that God mediated with Israel through Moses is as inferior to the new covenant that God mediated through Jesus as Moses is inferior to Jesus.
Moshe Yesu Prabhu kante enta takkuvaina vado, devudu Israel tho chesina nibandhana leka oppandamu దేవుడు యేసు ప్రభు ద్వారా మనతో చేసిన క్రొత్త నిబంధన కంటే అంత తక్కువైందని నేను మీతో చెప్తాను.
The implication is that if Moses and the law could bring people in the Old Testament to a certain standard of life,
పాత నిబంధన కాలంలో మోషే మరియు ధర్మశాస్త్రము ప్రజలను ఒక విధమైన ఆత్మీయ జీవన ప్రమాణమునకు తీసుకురాగలిగితే,
Jesus and the new covenant should be able to bring them to what? To a higher standard or an equal standard?
యేసు ప్రభు మరియు క్రొత్త నిబంధన దానితో సమానమైన ప్రమాణమునకు తీసుకువచ్చునా లేక మరింత ఉన్నతమైన ప్రమాణమునకు తీసుకువచ్చునా?
Of course you'll say it has to be a higher standard.
మరింత ఉన్నతమైన ప్రమాణమునకు తీసుకువచ్చునని మీరు చెప్తారు.
It would be something comparable to walking and flying.
అది నడవటానికి మరియు ఎగరటానికి మధ్య తేడా వలె ఉంటుంది.
యు నో టు ఎ బైసికల్ అండ్ ఎన్ ఏరోప్లేన్
ఒక సైకిలుకు ఒక విమానానికి మధ్య ఉన్న తేడా వలె ఉంటుంది.
ఐ మీన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎ బైసికల్ అండ్ ఎన్ ఏరోప్లేన్
ఒక సైకిలుకు ఒక విమానానికి ఎంతో తేడా ఉంది.
బోత్ ది స్పీడ్ అండ్ ది ఎబిలిటీ టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్
వాటి వేగంలో ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళగలిగే సామర్థ్యంలో తేడా ఉంది.
And if you can compare a bicycle with an aeroplane, there you see the difference between the old covenant and the new covenant.
Meeru oka cycle nu oka vimanam tho poliste meeru paata nibandhanaku krotta nibandhanaku madhya teda nu chudagalaru.
The old covenant could also take you from one place to another.
Paata nibandhana kuda mimmunu oka chota nundi veroka chotaki teesku vellagaladu.
Like a bicycle can.
Adi oka cycle vale teesku velthundi.
And the new covenant can take you from one place to another like an aeroplane can.
Krotta nibandhana mimmunu oka chota nundi veraka chotaki teesku vellagaladu. Adi oka vimanam vale teesku velthundi.
And there's a world of difference between the two.
Ee renditiki chaala goppa teda undi.
The old covenant could bring a man to a certain point of fellowship with God, but not beyond that.
Paata nibandhana oka vyaktini దేవునితో సహవాసం చేయడానికి ఒక స్థాయి మట్టుకు తీసుకురాగలదు, కానీ దాన్ని మించి చేయలేదు.
And in the Old Testament tabernacle, God illustrated this by putting a thick curtain between the holy place and the most holy place.
పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దేవుడు పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఒక మందపాటి తెరను ఉంచటం ద్వారా దాన్ని చూపించాడు.
It was called the veil.
అది అడ్డ తెర అని పిలువబడింది.
And told the Israelites nobody can come into this most holy place.
అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరూ రాకూడదని ఆయన ఇజ్రాయేలీయులతో చెప్పాడు.
This veil blocks you. You can come so far but no further.
ఆ తెర మిమ్మును అడ్డగిస్తుంది. మీరు అక్కడ వరకు రావచ్చు గాని ఇంకా ముందుకు రాలేరు.
You know, and beyond that veil, God himself lived in that temple. Old Testament temple.
ఆ తెర వెనుక దేవుడే స్వయంగా ఆ పాత నిబంధన దేవాలయంలో నివసించాడు.
And nobody could go there.
ఎవరు అక్కడికి వెళ్ళలేకపోయారు.
Even the high priest could go only once a year.
ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళగలిగేవాడు.
And that was only as a token. But nobody could go there and whenever they liked.
అది కూడా ఒక ఆనవాలుగా వెళ్ళగలిగేవాడు, కానీ ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వారు అక్కడికి వెళ్ళలేరు.
బట్ వెన్ జీసస్ డైడ్ ఆన్ కాల్వరీ, దట్ వేల్ వాస్ రెంట్ టార్న్ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
కానీ యేసు ప్రభు కలువరిలో మరణించినప్పుడు ఆ తెర పైనుండి క్రిందకు చింపివేయబడింది.
showing that the way into God's presence was open now.
దేవుని సన్నిధిలోనికి మార్గము ఇప్పుడు తెరువబడి ఉన్నదని ఇది చూపిస్తుంది.
So now let me ask you, now that the veil is torn and the way into the most holy place, into God's presence is open, should our standard of life be higher or lower than people in the Old Testament?
నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు తెర చినిగిపోయి దేవుని సన్నిధి అయిన అతి పరిశుద్ధ స్థలంలోనికి మార్గం ఉన్నది గనుక మన ఆత్మీయ జీవిత ప్రమాణము పాత నిబంధన ప్రజల ప్రమాణము కంటే ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా?
The answer is clear.
జవాబు చాలా తేటగా ఉంది.
If without personal fellowship with God, with just the law, people could come to a certain standard of life, how much higher our standard of life should be once we come into fellowship with God himself, inside the torn veil.
దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండా, సహవాసం లేకుండా, కేవలం ధర్మశాస్త్రంతో ప్రజలు ఒక విధమైన ఆత్మీయ జీవిత ప్రమాణమునకు రాగలిగితే, చిరిగిన తెర లోపలికి వెళ్ళి మనం దేవునితో స్వయంగా సహవాసం చేయగలిగితే మన ఆత్మీయ జీవిత ప్రమాణం ఇంకా ఎంత ఉన్నతమైనదిగా ఉండాలి?
And yet many Christians don't seem to have understood this.
అయితే అనేక మంది క్రైస్తవులు దీన్ని గ్రహింపలేకున్నారు.
Why, for example, do we find or hear sometimes of Christians falling into some terrible sins?
ఉదాహరణకు మనం ఎందుకని కొన్నిసార్లు క్రైస్తవులు ఘోరమైన పాపాల్లో పడిపోవడం గురించి వింటాము?
Can you imagine Elijah or John the Baptist running after women or running after money?
ఏలియ కాని బాప్తిస్మిచ్చి యోహాను కాని స్త్రీల వెనుక లేక డబ్బు వెనుక పరిగెత్తటం మీరు ఊహించుకోగలరా?
No.
లేదు.
And yet they did not have grace.
అయితే వారికి కృప అనేది లేదు.
They did not have this open access into the most holy place like we have.
మనకున్నట్లు వారికి అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశం లేదు.
And without it they came to such a life.
అది లేకుండానే వారు అటువంటి జీవితంలోకి వచ్చారు.
How much more we can come to if only we would have faith and rise up to our privileges under the new covenant.
మనం విశ్వాసం కలిగి ఉండి క్రొత్త నిబంధన క్రింద మన ఆధిక్యతలను అందుకున్నప్పుడు మనము ఇంకెంత గొప్ప జీవితంలోకి రావచ్చు.
That's what Paul is saying here.
ఇక్కడ పౌలు చెప్తుంది కూడా అదే.
Sin shall not be master over you, for you are not under law but under grace.
మీరు ధర్మశాస్త్రమునకు కాక కృపకు లోనై ఉన్నారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు.
Jesus once said in Matthew's gospel in chapter 11.
యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో,
he said that even though John the Baptist was the greatest human being born up until that time, Matthew 11 verse 11,
ayana Matthayi suvartha 11వ adhyayamu 11వ vachanamlo em cheppadante appati varaku janminchina ati goppa narudu baptisam icche Yohana ainappatiki,
Jesus said that the greatest human being born up until that day was John the Baptist.
అప్పటి వరకు పుట్టిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను అతి గొప్ప మనుషుడని చెప్పాడు.
Of course, apart from himself.
అంటే యేసు ప్రభుని మినహాయించి.
He was not born of a human father, so Jesus himself is excluded. But among all others, John the Baptist was the greatest.
ఆయన మానవ తండ్రి వల్ల పుట్టలేదు గనుక యేసు ప్రభు కాకుండా మిగతా వారందరిలో బాప్తీసమిచ్చి యోహాను అతి గొప్ప మనుషుడు.
And then Jesus went on to say, but the one who is least in the kingdom of heaven, in God's kingdom, is greater even than that.
ఆ తరువాత ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడని చెప్పాడు.
What he was trying to say was that the highest that the law could take a man was still inferior or less than where grace could take the weakest of God's children.
ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని తీసుకువెళ్ళగలిగిన అతి గొప్ప స్థాయి, కృప దేవుని బిడ్డల్లో అతి బలహీనమైన వారిని తీసుకువెళ్లే స్థాయి కంటే తక్కువైనదని.
So it's not going to be just an occasional believer who rises to a higher standard of life than John the Baptist.
కాబట్టి బాప్తిసమిచ్చు యోహాను యొక్క ఆత్మీయ జీవిత ప్రమాణం కంటే ఉన్నతమైన ప్రమాణమునకు చేరగలిగేది నూటికో కోటికో ఒక విశ్వాసి కాదు.
God's will is that every single one of his children who come under grace rise to a higher level than John the Baptist.
కృపకు లోనైన దేవుని యొక్క ప్రతి బిడ్డ కూడా బాప్తిసమిచ్చు యోహాను కంటే ఉన్నతమైన ఆత్మీయ స్థాయికి చేరుకోవాలన్నది దేవుని చిత్తమై ఉంది.
బట్ వెదర్ దే విల్ యాక్చువల్లీ లివ్ దట్ లైఫ్ ఇస్ క్వైట్ అనదర్ థింగ్.
అయితే వారు అటువంటి జీవితాన్ని జీవిస్తారా లేదా అన్నది వేరొక విషయం.
దట్స్ క్వైట్ అనదర్ థింగ్. బట్ ద పాసిబిలిటీ ఇస్ దేర్.
అది వేరే విషయం కానీ ఆ అవకాశం అయితే ఉంది.
If they understand and receive grace as God offers it to us through our Lord Jesus Christ.
దేవుడు మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన కృపను వారు గ్రహించి దాన్ని పొందుకున్నప్పుడు ఇది సాధ్యము.
Now, when we compare the word mercy, as we read, for example, in Hebrews in chapter 4 and verse 16,
హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 మనము కనికరము అనే మాటను చూస్తే,
we're told there that we are to come with confidence to the throne of grace that we may receive mercy and find grace to help in time of need.
మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రమమునందుకు చేరుదామని మనకు చెప్పబడింది.
And as I mentioned in a previous study, there is a difference between mercy and grace.
నేను ఇదివరకు ఒక ధ్యానంలో చెప్పినట్లు కృపకు కనికరమునకు తేడా ఉంది.
Mercy is essentially an Old Testament word.
కనికరం అనేది ముఖ్యంగా పాత నిబంధనకు సంబంధించిన మాట.
It's a word which you find very frequently in the Old Testament.
దీన్ని మీరు తరచుగా పాత నిబంధన గ్రంథంలో చూడగలరు.
The Lord whose mercy endures forever.
ప్రభు కనికరము నిరంతరముండును అనే మాటలను మనం చదువుతాము.
And David often speaks about it.
దావీదు కూడా దాని గురించి చెప్తాడు.
And as a result of that mercy, people in the Old Testament had their sins covered and forgiven.
ఈ కనికరం యొక్క ఫలితం ఏంటంటే పాత నిబంధనలో ప్రజల యొక్క పాపాలు కప్పబడి క్షమించబడినవి.
They could not be cleansed.
అయితే వారు కడిగి వేయబడలేకపోయారు.
David could only say, "Blessed is the man whose sins are covered."
అంటే పవిత్రపరచబడలేకపోయారు. ఎవని పాపము కప్పబడెనో వాడు ధన్యుడని మాత్రమే దావీదు చెప్పగలిగాడు.
Nobody's sins could be cleansed until Jesus died on Calvary's cross.
యేసు కలువరి శిలువలో మరణించేటంత వరకు ఎవరి పాపములు కూడా కడుగుబడలేకపోయెను.
But they could be covered until Christ came.
కానీ యేసు ప్రభు వచ్చే వరకు అవి కప్పబడి ఉండెను.
They were forgiven.
అవి క్షమించబడెను.
That well-known Psalm 103, David says,
అందరికి తెలిసిన 103వ కీర్తనలో దావీదు,
Bless the Lord, O my soul, and forget not all his benefits, who forgives all your iniquities.
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని చెప్తాడు.
That was mercy, and all of us need it too.
అదే కనికరము. అది మనందరికీ కూడా అవసరము.
We need mercy. We need our sins to be forgiven.
మనకు కనికరము అవసరము. మన పాపాలు క్షమించబడే అవసరం మనకుంది.
But there is something more that we have in the new covenant.
కానీ మనకు కొత్త నిబంధనలో దానికంటే ఎక్కువైనది ఉంది.
And that is grace.
అది కృప.
Something more than mercy, something to help us in the future.
అది కనికరమును మించినది. అది మనకు భవిష్యత్తులో కూడా సహాయపడుతుంది.
Something to help us overcome the passions in our nature.
అది మన శరీరేచ్ఛలను జయించడానికి మనకు సహాయపడుతుంది.
And it says here, we can come to the throne of grace.
మనము కృపాసనము యొద్దకు రావొచ్చని ఇక్కడ చెప్పబడింది.
In the same place where we receive mercy, we can find grace to help us in our time of need.
మనము కనికరం పొందిన చోటనే మనం సమయోచితమైన సహాయం కొరకు కృపను పొందగలము.
Now what is our time of need?
సమయోచితమైన అంటే మనకు అవసరమైన సమయం ఏంటి?
Our time of need is when we are under tremendous pressure from the lust in our flesh, tremendous pressure from the devil to sin. And in that moment, when we are tempted to sin and to fall,
mana sharirechal nundi apavadi nundi paapam cheyadaniki goppa ottidiki manam gurainappudu manam paapam cheyadaniki shodhimpabadi padipoye kshanamulo manaku avasaramaina sahayamu.
God says grace can help me. Grace is help. Help for my need, whatever it is.
ఆ సమయంలో కృప నాకు సహాయపడగలదు. నా అవసరం ఏమైనప్పటికీ అది సహాయపడగలదని దేవుడు చెప్తున్నాడు.
If my need right now is that I need help to overcome a particular sin, it says grace can help me in my time of need.
నా ప్రస్తుత అవసరము ఒక పాపాన్ని జయించడమైతే కృప నాకు సమయోచితమైన నాకు అవసరమైన సహాయాన్ని ఇవ్వగలదని మనకు చెప్పబడింది.
It's like if I were climbing a mountain and I'm about to slip and fall, if I ask for help, God can lift me up and make me stand so that I don't fall.
Nenu oka parvathanni ekkutunnappudu nenu jari padipobothunte nenu sahayam koraku adigite nenu padipokunnattlu devudu nannu levanetti nilabettagaladu.
But if I don't ask for help and I struggle on my own, I slip and fall and break my bones, and then I ask God for help, and an ambulance comes and picks me up. Well, that's help too, but that's mercy.
కానీ నేను సహాయాన్ని అడగకుండా నా అంతటి నేనే ప్రయాసపడి జారి పడిపోయి నా ఎముకలను విరగొట్టుకుని అప్పుడు దేవుణ్ణి సహాయం అడుగుతాను. అప్పుడు ఒక అంబులెన్స్ వచ్చి నన్ను పట్టుకెళ్తుంది. అది కూడా సహాయమే, కానీ అది కనికరము.
That's after I have fallen that God picks me up, forgives me, takes me to a hospital, patches me up and restores me.
Ante nenu padipoyina tarvata devudu nannu levanetti kshaminchi aasupatriki teesukovelli kattlu katti nannu seeda dirustadu.
Now that's the experience of many Christians.
Adi aneka mandi kristavula anubhavamu.
They fall, then they ask God for help.
Varu padina tarvata devunni sahayam adugutaru.
But isn't there a better way? There is.
కానీ ఇంకా శ్రేష్టమైన మార్గం లేదా? ఉంది.
గ్రేస్ టు హెల్ప్ మీ ఇన్ మై టైమ్ ఆఫ్ నీడ్. నౌ వై డోంట్ యు?
అది నాకు అవసరం ఉన్నప్పుడు సహాయపడే కృప.
డు దిస్ నెక్స్ట్ టైమ్ వెన్ యు ఫైండ్ ద ప్రెషర్ ఆఫ్ టెంప్టేషన్ సో స్ట్రాంగ్ దట్ యు ఆర్ అబౌట్ టు ఫాల్.
ఈసారి మీ మీద శోధన యొక్క ఒత్తిడి ఎక్కువై మీరు పడిపోబోతున్నప్పుడు మీరు ఇలా ఎందుకు చేయకూడదు? సహాయము ఎందుకు అడగకూడదు?
ట్రై దిస్ అవుట్ అండ్ సీ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్.
ఇలా చేసి పని చేస్తుందో లేదో చూడండి.
యు ఆస్క్ గాడ్ అట్ దట్ మోమెంట్, సే లార్డ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్.
ఆ క్షణములో మీరు దేవుణ్ణి ప్రార్థించి, ప్రభువా నేను దీన్ని జయించలేకపోతున్నాను,
ఐ వాంట్ యు టు హెల్ప్ మీ,
నాకు సహాయం చేయుము,
గివ్ మీ హెల్ప్ గ్రేస్ టు ఓవర్కమ్ దిస్,
దీన్ని జయించడానికి నాకు సహాయాన్ని కృపని ఇవ్వు అని చెప్పండి.
అండ్ యు విల్ సీ ఇన్ దట్ మోమెంట్ గ్రేస్ కమింగ్ to carry you through.
Aa kshanamlo krupa vachi mimmunu gattekkinchadam meeru chustaru.